Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం ఆగస్ట్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం గత 3 వారాలుగా ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో శ్రావణమాసం విశిష్టత గురించి, అలాగే శ్రావణమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు వాటి వెనుక ఉండే గాథల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి గురించి చెప్పుకున్నాము. అదే రోజు శ్రావణమాసంలో మనకి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. మరి ఆ రోజుని మనం గుర్తు చేసుకోకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. కనుక తెలుసుకుందాం పదండి ఆగస్టు 15 గురించి. ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు 15 భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుండి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలని తమ ప్రభావం కిందకు తీసుకొచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ల నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో భారత సిపాయిలు రాజులు అందులో ఓడిపోయాక 1858 బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగాను దేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ 1948 నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15 జరగాలని నిర్ణయించారు. 2వ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు బాటన్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకోవాలని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవస్యం చెంది ఉన్న సమయాన భారతదేశం పునరుజ్జీవనంతో స్వేచ్ఛగా స్వాతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది. ఇవి ఆ రోజు నెహ్రూ గారు మాట్లాడిన మాటలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలంగా మనం ఈనాటి ఈ స్వాతంత్రాన్ని సంపాదించాము. మన అందరం కూడా వారి గొప్పతనాన్ని, వారి ఔన్నత్యాన్ని మనసులో స్మరించుకుంటూ మరి మనం కూడా ప్రతి 7 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక పండుగ రోజు ఏదో జెండా ఎగరేసేసామా, జనగణమన పాడేశామా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు మన వీరులు ఎంతమందో ప్రాణత్యాగాన్ని గుర్తించి వారిని తగిన రీతిన మనసులో వారికి అంజలి నివాళి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత శ్రావణ మాసంలో వచ్చే మరొక పర్వదినం గురించి తెలుసుకుందామా? శ్రావణ బహుళ విధియ. ఈరోజు పరమ పూజ్య రాఘవేంద్ర స్వామి గారి జన్మదినం. మరి ఇప్పుడు రాఘవేంద్ర స్వామి గారి అవతార విశేషాల గురించి తెలుసుకుందామా? శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని కూడా అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 సంవత్సరాల మధ్య కాలం వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ప్రాణదేవరు అంటే పంచముఖ హనుమంతుడి యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మతాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడే జీవసమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయం దర్శించడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం క్లుప్తంగా రాఘవేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజుల 2వ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచార్య వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుణ్ణి కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేర్చి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా ఆయన సన్యసించడం జరిగింది. 1614లో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబం అంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తర్కాల్లో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయడానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యగణానికి చూపిస్తూ మాధవ ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు. ఇది రాఘవేంద్ర స్వామివారి జీవిత చరిత్ర మిత్రులు. మనం తర్వాత శ్రావణ మాసంలో వచ్చే మరొక పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణ జన్మాష్టమిని మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా చాలా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆ వివరాలన్నీ కూడా ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ తెలుసుకుందాము. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్. Thank you.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శ్రావణమాసంలో వచ్చే మరొక పర్వదినం శ్రీకృష్ణుడి యొక్క జన్మతిథి అయిన కృష్ణాష్టమి గురించి వివరంగా తెలుసుకుందామా? కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండానికి ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాల ప్రకారము అవతరించిన 8వ అవతారము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. చేత వెన్నముత్త చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంద తాయతులను సిరిమువ్వ కచ్చెలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతు అంటూ కృష్ణుణ్ణి అతని యొక్క రూపాన్ని మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాము. అయితే చిన్ని చిన్ని పిల్లలకి ముద్దు ముద్దు పిల్లలకి మాటలు వస్తున్న సమయంలో ఈ పద్యాన్ని మనం వారికి నేర్పి వారి ముద్దు ముద్దు పలుకులలో వారి పద్యాన్ని చెప్తూ ఉంటే ఎంతో మురిసిపోతాం వాళ్ళ నోటి వెంట ఈ పద్యాన్ని విని. అటువంటి శ్రీకృష్ణాష్టమి గురించి వివరంగా తెలుసుకుందామా? కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు అటుకలు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలు కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం మరియు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. ఇక్కడ కురుక్షేత్రం అంటే అది ఒక స్థలం యొక్క పేరే తప్ప ఆ యుద్ధం పేరు కాదని గుర్తుంచుకోవాల్సిందిగా శ్రోతలందరికీ మనవి. అంటే ఆ కురుక్షేత్రం యుద్ధం జరిగిన ఆ స్థలంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుంది అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది అని కూడా వివరించింది బ్రహ్మాండ పురాణం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తారు. వివిధ రూపాల్లో సంప్రదాయాల్లో భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి. ఇప్పుడు మనం ఏ ప్రాంతాల వారు ఈ జన్మాష్టమిని ఏ విధంగా జరుపుకుంటారు అనే వివరాలు తెలుసుకుందామా? గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు 4 రోజుల ముందు నుండే పూజలు ప్రారంభమవుతాయి. పండుగకు 4 రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజరీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవాడు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా 2 రోజుల ముందుగానే మిఠాయిలు పలహారాలు కార చుడువ గారెలు వంటివి తయారు చేసుకుంటారు. ప్రత్యేకంగా మినపపిండితో తయారు చేసిన అడిది పేరుగల మిఠాయిలు తయారు చేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాస దీక్షలు పాటిస్తారు. అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయలోని గుజ్జును తీసేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని బయటకు తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతిచ్చి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఊయలలో ఉంచి భక్తి జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కొండలో ఉంచి మహిళలు, యువతి యువకులు అందరూ కలిసి ఉట్టుకొట్టే దహీ హండి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా పురుషులు ప్రత్యేకమైన నృత్య ప్రదర్శనలతో తమ ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీ హండిని పగులకొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు. ఇవి గుజరాత్ సాంప్రదాయంలో కృష్ణాష్టమి జరుపుకునే విధానం. ఇక లబానా సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణాష్టమి పండుగకు ఒకరోజు ముందు నుంచే కుటుంబంలోని ఒక పురుషుడు ఉపవాస దీక్షను ఆచరిస్తాడు. చెరువు వద్ద నుంచి తెచ్చిన నల్ల మట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. మర్నాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పు దిక్కున కట్టెపీటపై కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. విగ్రహానికి కొత్త బట్టలు అలంకరించినట్టు తెల్ల బట్టను తెచ్చి నెత్తిన ఉంచుతారు. చేనులోని బావి నుంచి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో జీలకర్ర, ఎండుబంక, సిర, గోధుమ పిండితో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పుణ్యస్నానం ఆచరించి చిన్నారులు కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్ళీ పూజలు నిర్వహిస్తారు. విగ్రహానికి గంధం పూసిన తర్వాత పూజల్లో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు. అనంతరం సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు. అనంతరం రాత్రి లబానా సాంప్రదాయ వేషధారణలో యువతి యువకులు కృష్ణుడి గీతాలకు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు. మరునాడు ఉదయం 7 గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని ఉంచి తీసుకొనెళ్ళి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటికొచ్చి ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇది లబానా సాంప్రదాయవాసులు కృష్ణాష్టమిని జరుపుకునే విధానం. ఇప్పుడు రాజస్థాన్ వారు ఏ విధంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారో తెలుసుకుందామా? రాజస్థాన్లో కృష్ణాష్టమికి మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. కృష్ణుడి విగ్రహానికి పండుగ రోజు ఉదయం తెల్లని దుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. చెక్కతో చేసిన పీటపై కొన్ని కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరింట్లో ఆ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉపవాస దీక్షలు పాటించి కృష్ణుడి గీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటి పడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుణ్ణి వేడుకుంటారు. ఆవును, దూడను వెంట తీసుకొని చంద్రుడు కనిపించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సంప్రదాయ వేషధారణలో డీజే పాటలకు ఆనందోత్సాహాలతో కృష్ణుడిపై గీతాలకు నృత్యం చేస్తారు. మర్నాడు ఉదయం ఒక మహిళ పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకొని మహిళలు, యువతీ యువకుల సమక్షంలో దాదాపు 15-20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు వెళ్తారు. ఎంత దూరం ఉన్న ఆ నది కానీ చెరువు కానీ ఆ ప్రాంతానికి పాదయాత్రగా వెళ్ళి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట కూర్చొని కృష్ణ భగవాను స్మరించుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళి ఉపవాస దీక్షను విరమిస్తారు. కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది యాదవులు. మరి ఆ కులస్తులు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందామా? యాదవ కులస్తులు కృష్ణుణ్ణి కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో పట్టణాల్లో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో వారు నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున ఊయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనుల పండుగగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు మరియు గోపికల వేషధారణలలో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. ఆ రోజున అంతా ఒకచోట చేరి కులదైవాన్ని కొలవడం, ఉట్టుకొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం అనేది ప్రతి ప్రాంతం వారిలోని కూడా వారిలోని ఐక్యతను పెంచడానికి దోహదపడుతుంది. గ్రామాల్లోనూ మరియు ఊరేగింపులు చేసిన వారు ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టికొట్టి సామూహిక భోజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లోని గ్రామాల్లోని ఇతర కులస్తులు సైతం పాలు పంచుకోవడం పండుగకు మరింత వన్నె తీసుకొస్తోంది. ఇవి కృష్ణాష్టమి పండుగను ఏ ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా జరుపుకునే విధానం. ఒక చిన్న విరామం తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు తెలుసుకుందాము. అవి తెలుసుకోకపోతే మనం ఆ స్వామిని తలుచుకోవడం వృథా అని నాకు అనిపిస్తుంది. ఆ కృష్ణుడు చేసిన లీలలు ఇన్ని అన్నీ కావు. అన్నీ చెప్పుకోవడానికి మన జీవితకాలం సరిపోదు, కానీ కొన్నిటిని ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిందే. కనుక ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. శ్రీకృష్ణ జన్మాష్టమిని ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకంగా జరుపుకుంటారో వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ లీలలు కొన్ని తెలుసుకుందాం. సృష్టి స్థితి కారకుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. శ్రావణ బహుళ అష్టమి రోజు రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే జన్మాష్టమిని రాత్రిపూటే జరుపుకోవడం ప్రతి ప్రాంతంలోనే జరుగుతోంది. కృష్ణాష్టమినే గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి, శాంతం ఆతం, జన్మాష్టమి ఇలా రకరకాలుగా పిలుస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మామిడాకులు, వివిధ పువ్వులతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనం కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని అలాగే పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు ధూప దీపాలతో పూజిస్తారు. పాయసం, వడపప్పు, చక్ర పొంగలి లాంటి ప్రసాదాలతో పాటు సొంఠి బెల్లంతో చేసిన పానకం, వెన్న, మేగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకొని కుచేలునికి సర్వం ప్రసాదించిన వాడు శ్రీకృష్ణుడు. కనుకనే ఆ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి ఘడియల్లో పారణతో ఉపవాస దీక్షను ముగిస్తారు. మామాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీ జన్మాష్టమి వ్రతమహం కరిష్యే అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకి లాగుతూ కిందకి లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కొన్ని కృష్ణలీలల్ని స్మరించుకుందాం. ద్రౌపది తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తల సాయం అర్థించలేదు, వేరెవరిని ప్రాధాయపడలేదు. కృష్ణ, నన్ను నువ్వే కాపాడాలి అంటూ కృష్ణుణ్ణి శరణు వేడుకుంది. తనను నమ్మి శరణు వేడిన వారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టడు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రాలతో ద్రౌపది అవమాన భారం నుండి బయటపడింది. కాళీయుడనే నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా, ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సగలకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన ఆ బాలకృష్ణుని మనసు ఆర్ద్రమైపోయింది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ దైవలక్షణం కదా. యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని కాళువిని కోరల్లోంచి వెలువడుతున్న విషం నుండి పశు పక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే యమునా నదిలోకి వెనక ముందు ఆలోచించకుండా దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరా అనే ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో కృష్ణుణ్ణి చుట్టేసింది. ఈ విషయం తెలుసుకొని యశోద, నందుడు వీళ్ళందరూ కూడా ఉరుకులు పరుగుల మీద యమునా నది వద్దకు చేరుకున్నారు. ఊరు ఊరంతా అక్కడే ఉంది. అందరూ కంగారు పడసాగారు, భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని 100 పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదకు లంఘిస్తూ కాళీయ మర్దనం చేస్తూ ఉంటే కాళీయుడు తగ్గిపోయాయి. పడగలు దెబ్బతిన్నాయి, రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయతలచాడు. కాళీయుని వెంటనే యమునా నదిని వదిలిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళిపోమని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. యమున వదిలి వెళ్ళిపోవడంతో యమునా జలం తిరిగి పవిత్రమైంది. అందరూ ఆనందించారు. కృష్ణలీలలకు అంతే ముందు, ఎవరైనా ఎన్నైనా తలుచుకోవచ్చు. మరికొన్ని శ్రీకృష్ణ లీలల్ని మనందరం స్మరించుకుందాం. ఒకసారి వరుణుడికి ఆగ్రహం వచ్చి ఇంద్రుడికి ఉరుములు పిడుగులతో ఎడతెరిపి లేని కుంభవృష్టిని కురిపించడం మొదలుపెట్టాడు. ఊరు ఊరంతా వరదలో మునిగిపోసాగింది. మనుషులందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే శ్రీకృష్ణుడు తన చిటికని వేలి మీద గోవర్ధన గిరిని నిలబెట్టి తన ఊరి ప్రజలందరినీ కూడా ఆ పర్వతం కిందకి పశువులతో సహా వచ్చి చేరుకోమని ఆదేశించాడు. అందరూ భయపడ్డారు. అంత చిన్న బాలుడు ఒక పెద్ద పర్వతాన్ని తన చిటికెన వేల మీద నిలబెట్టాడు, ఇదేంటిది అనేసి ఆశ్చర్యపోయారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి, మీకెవ్వరికీ ఏమీ కాదు, మీరందరూ దీని నీడకి రండి, వచ్చి హాయిగా ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుణ్ణి కోపించి 7 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన ఆ కుంభవృక్షం నుండి తన వారందరికీ కూడా రక్షణ కల్పించి తిరిగి వాతావరణాన్ని యథాస్థితికి తీసుకువచ్చాడు ఆ శ్రీకృష్ణుడు. అంతేనా, ఎందరో పూతన తనకి పాలిచ్చి తనని చంపబోయే పూతనని ఆ పాలు తాగే మిషతోటే ఆవిడ ప్రాణాలని హరించాడు శ్రీకృష్ణుడు. అలాగే శకటాసురుడు అనే రాక్షసుడిని కూడా సంహరించాడు. ఇది కాకుండా తల్లి అతను చేసే కుంట చేష్టలకి అల్లరికి ఇంటింటికి తిరిగి వెన్నని వాటిని దొంగిలిస్తున్నాడని చెప్పి రోటికి కట్టేసిన సందర్భంలో తన రోలుని పెకలించుకొని 2 వృక్షాల మధ్య వృక్షాల మధ్య నుంచి వెళుతూ ఆ మధ్య వృక్షాలు శాపవశాత్తు అక్కడ పడి ఉన్న మునులు అని చెప్పి ఆ విషయాన్ని గ్రహించి వాటికి శాప నివారణం కావించి తిరిగి వారు తమ నెలవులకి వెళ్ళడానికి కారకుడయ్యి వాళ్ళని ఆ విధంగా బ్రోచాడు ఆ చిన్ని కృష్ణుడు. తనకి ప్రాణహాని కల్పించదలచి తనలాంటి ఎందరో చంటి బిడ్డలని సంహరించిన మేనమామైన కంసుడిని కూడా సంహరించి తన తల్లిదండ్రులకు కారాగార వాసం నుంచి విముక్తి కలిగించి తన తోటి ప్రాణులందరినీ కూడా ఆ కంసుడి బారి నుంచి కాపాడాడు చిన్ని కృష్ణుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో లీలలు. ఒకసారి మన్ను తిన్నాడు కృష్ణుడు అని చెప్పి బలరాముడు యశోదమ్మకి చెప్తే అన్నా మన్ను తిన్నావా నువ్వు, ఏది నీ నోరు తెరిచి చూపించు. కృష్ణుడు నోరు మూసుకొని లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపెట్ట. నోరు చూపించు నువ్వు అనే తల్లిగా ఆవిడికి తన కొడుకు ఆ జగన్నాథుడు అనే విషయం తెలియక తందరి కొడుకుల్ని దెబ్బలాడినట్టుగా తన కొడుకుని దెబ్బలాడితే, అప్పుడు శ్రీకృష్ణుడు నోరు తెరిచి తన నోటిలోని బ్రహ్మాండాన్ని ఆ తల్లికి చూపించట. అప్పుడు తెలిసింది ఆ తల్లికి తన బిడ్డ అందరిలాంటి బిడ్డ కాదు అని. కానీ ఆ చిన్ని కృష్ణుడు అవతార పురుషుడైన సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ కూడా ఆ తల్లి ముందు మాత్రం తన కుంట చేష్టలతో చిలిపి అల్లరితోటి ఒక తల్లిని మరిపిస్తూ మురిపిస్తూ ఒక చంటి బిడ్డలాగే ప్రవర్తించిన తీరు మనందరికీ కూడా బిడ్డలు తల్లి ముందు ఎలా ఉండాలి, తల్లి దండనకు ఎలాగ బిడ్డలు తల వంచాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది శ్రీకృష్ణుని ఆ బాల లీలలన్నీ కూడా వింటూ ఉంటే. కనుక మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ చక్కగా కృష్ణాష్టమి పండుగని జరుపుకోండి, ఉట్లు కొట్టండి, ఆనందోత్సాహాల్లో పాల్గొనండి. అందరికీ మరొక్కసారి జన్మాష్టమి శుభాకాంక్షలు. తర్వాత ఈ శ్రావణ మాసంలో వచ్చే మరొక పర్వదినం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
యమున తేజమున సంధ్యా సమయమున, యమున తేజమున సంధ్యా సమయమున, వేయి కన్నులతో రాధ వేచియున్నది కాదా.
మంజు ఏ ఆపేశావు?
ఏమీ లేదు.
ఆపకు మంజు, నీ కాలిమువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి, నా గానానికి జీవం పోయాలి.
వేయి కన్నులతో రాధ, వేయి కన్నులతో రాధ చేయున్నది కాదా. యమున తీరమున
Thank you.
చేతును కాబోలు.
నేను నమ్మనులే, నేను నమ్మనులే నీ మాటలు, అవి కమ్మని పన్నీటి మూటలు.
నా మాట నమ్మవే రాధిక, ఈ మాధవుడు నీ వాడేగా.
Namaste. This is Likita. You are now listening to My Media, the voice of India.
Celebration moments, celebrities to interviews, పాటల తోటలు, మాటల మూటలు, అల్లరి కబుర్లు, ఆలోచింపజేసే అంశాలు, ఇలాంటి నవరసభరిత వీణుల విందు కోసం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 to 7:30 ప్రసారమయ్యే మీతో మీ హైమ కార్యక్రమాన్ని వినాల్సిందే. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలోనే వచ్చే మరొక పర్వదినం పోలాల అమావాస్య. ఈ పోలాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు వస్తుంది. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా. వ్రతములు, నోములు కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడ్డాయి. ఎందుకంటే స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి ప్రస్తుతం మనకి అప్రస్తుతం గనక ఆ వివరాల జోలికి నేను వెళ్ళను. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుండి వస్తున్న ఆచారం. మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్యం, సంపద కోసం నిర్దేశించబడినదైతే, ఈ పోలాల అమావాస్య వ్రతం సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది. అలాగే పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానవతులైన స్త్రీలు తమ సంతానం 10 కాలాల పాటు క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది. అలా 6 జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. కారణం, ఆ రోజుల్లోనే ఆ అమ్మాయికి పురుడు పోసుకోవడం, అలాగే పుట్టిన బిడ్డ చనిపోవడం వల్ల ఇంట్లో మైల పురుటి మైల, అంతేకాకుండా ఇంట్లో సంతానం పోయిన ఆ శోకపూరిత వాతావరణం కూడా అందుకు కారణం. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం ఉండేది. సూటి పోటీ మాటలతో సుగుణను వాదించేవారు. 7 సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు 6 నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు మళ్ళీ ప్రసవమై మళ్ళీ మృత శిశువుని కన్నది. ఆ సంగతి తోటికోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి కట్టుకొని తన తోటికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది సుగుణ. ఆ తర్వాత ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రులను సమాధి చేసిన సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ సుగుణ దగ్గరకు వచ్చి, ఎందుకు రోధిస్తున్నావు సుగుణ అని అడిగింది. సుగుణ తనకన్నిటి కథను వివరించింది ఆ తల్లికి. అప్పుడు ఆ పోలాలమ్మ జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి వారికి ఏ పేర్లు అయితే నువ్వు పెట్టదలుచుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. అప్పటికి పిల్లలు పుట్టక ముందు నుంచే ఆ తల్లిదండ్రులు తమకి కలిగే సంతానానికి ఏ పేర్లు పెట్టాలి అనే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. కనుక ఆడపిల్ల అయితే ఏ పేరు, మగపిల్లడైతే ఏ పేరు పెట్టాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవడం సహజంగా ఇప్పటికీ జరిగేదే. కనుక ఆ అమ్మాయి పిల్లలు పుడితే పలానా పేరు తన పిల్లలకి పెట్టుకోవాలి అని ముందుగానే అనుకుంది. ఈ తల్లి చెప్పినట్టుగానే ఆ సుగుణ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది సుగుణ. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అయితే ఈ వ్రత విధానాన్ని వివరంగా ఇప్పుడు తెలియజేస్తాను. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలని చెప్పాను కదా. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్మ కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచాలి. ముందుగా నిర్విఘ్నంగా పూజ జరగాలని వినాయకుణ్ణి పూజించి ఆ తర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి 9 పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికలగుడ్డ పెట్టి నైవేద్యం పెట్టిన 9 బూర్లను ఆవిడికి వాయనంగా ఇవ్వాలి. వాటితో పాటు ఒక తోరాన్ని కూడా ఆమెకు వాయనంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆ పెద్ద ముత్తైదు దీవెనలను అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్క కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతానం యొక్క మొలలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణంబూర్లు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణంబూర పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంతా మధురమైనదే. కనుక పూర్ణంబూర్లు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా సంతానం కలిగిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తమ సంతానం యొక్క క్షేమాన్ని ఆకాంక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా ప్రాంతంలో ఈ పోలాల అమావాస్యను ఏ విధంగా జరుపుకుంటారు మా కుటుంబంలో అనే విషయం ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను. ఒక కంద మొక్కని అలాగే ఒక వరిదుబ్బుని మొదలు మట్టితో సహా పెకిలించి వాటిని ఇంటికి తీసుకొచ్చి శుద్ధి చేసిన ఒక స్థలంలో ఉంచుతారు. ఉంచి ఆ మట్టి అడుగు మట్టికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ వరిపిండితో బొట్లు పెడతారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున 9 సూత్రాలు అంటే దారంతో 9 పోగుల బొందుల్ని పోసి ఆ బొందులకు పసుపు రాస్తారు. ఆ తర్వాత విరగని పసుపు కొమ్ము ఆ బొందుకు కట్టి ఆ బొందులను పూజలో పెట్టి పూజ చేసి వ్రతకథ చెప్పుకొని పూజానంతరం వాటిని కుటుంబ సభ్యులందరికీ కూడా ఇస్తారు. పెళ్ళైన స్త్రీలైతే ఆ బొందుని మెడలోని పెళ్లి కాని ఆడవారు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా జబ్బకి కట్టుకుంటారు. మగవారైతే ఏ వయసు వారైనా సరే మొలతాడికి కట్టుకుంటారు. నివేదనకి ఇంట్లో ఆడపిల్లలు పుట్టినట్టయితే వాళ్ళ కోసం గారెలు, మగపిల్లలు పుడితే వారి కోసం బూరెలు వండుతారు. ఇద్దరు ఉన్నట్టయితే ఆడ మగ ఇద్దరు ఉంటే గారెలు బూర్లు కూడా వండాలి. ఇవి కాక పాలారథి పప్పారథి కలగాయ పులుసు బెల్లం వేసి వండుతారు. పాలారథిని తిమ్మనం అని కూడా అంటాము. ఇక పప్పారథి అంటే పెసరపప్పు దోరగా వేయించి బెల్లం వేసి వండుతారు. ఈ పాలారథి పప్పారథి కలగాయ పులుసులో వరిపిండి నుడికించి చిన్న చిన్న ఉండలుగా చేసి వేస్తారు. పూజానంతరం ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తారు. ఇక పెళ్ళయి సంతాన భాగ్యం కలగని స్త్రీలు ఇంటింటికి వెళ్ళి 7 రకాల కూరగాయలను తమ చీర కొంగులో భిక్షగా స్వీకరించి వాటితో కలగాయ పులుసు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన్ని పూజిస్తారు. ఇలా కూరగాయలు ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించాలని జోగి దండుకోవడం అంటాం. ఆ రోజు ఇంటికి వచ్చి జోగి దండుకున్న స్త్రీలకు జోగి వేయడానికి కనీసం ఏదైనా ఒక్క రకం కూరగాయనైనా లేదా ఆకుకూర అంటే తోటకూర బచ్చల కూర ఇలాంటి వాటిని ముందే సిద్ధం చేసి ఉంచుతారు ఇళ్లలోని ఆడవారు. వాళ్ళకి లేదు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోని వీల్లేదు. ఎందుకంటే ఆ జోగి దండుకోవడానికి వచ్చిన స్త్రీ సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఆ గృహిణులందరూ కూడా. కనుక ఈ సంతానం కలగని స్త్రీ జోగి దండుకోవడానికి కూరగాయల కోసం అయితే కూరగాయలు తప్ప బియ్యము పప్పులు ఉప్పులు ఇవేవి స్వీకరించరు. కేవలం 7 రకాల కూరగాయలు మాత్రమే జోగి దండుకుంటారు. వాళ్ళకి జోగి వేయడానికి ప్రతి ఇంట్లోని 7 ఇళ్లలోనే 7 రకాలు దండుకోవచ్చు. ఆ కూరగాయ ముక్కలు సిద్ధంగా ఉంచుకుంటారు ఆ గృహిణులు. ఆ రోజు సాయంత్రం మొలకెత్తిన పెసలను ఇంటింటికి పంచుతారు. ఆ మొలకెత్తిన పెసలను అమ్మవారి ప్రసాదంగా భావించి అందరూ కూడా మహద్భాగ్యంగా స్వీకరించి కళ్ళకు అద్దుకొని మరీ తింటారు. ఇది మా ప్రాంతంలో పోలాల అమావాస్యను జరుపుకునే విధానం. కనుక వస్తున్న పోలాల అమావాస్యను అందరూ కూడా జరుపుకొని అందరూ ఆ తల్లి కరుణకి కటాక్షాలకి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈ వారం తరాలు అంతరాలు కార్యక్రమంలోని వివరాలు. శ్రావణ మాసానికి సంబంధించిన పండుగలు పర్వదినాలు సమాప్తి. ఇక ఈ వారం కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మరో వారం మరో అంశంతో తరాలు అంతరాలు కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. ఆగస్ట్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.